మీరు పెళ్ళైన కొత్తల్లో సాధువులు మీ ఇంటికి అన్నానికి వచ్చారు. ఆ సాధువులందరూ అన్నం పెట్టండి బాబోయ్ అంటే దొంగ సాధువులారా, పొట్ట పోషించుకోవడానికి ముష్టెత్తుకుంటారా, కష్టపడి పనిచేయలేరా అని తిట్టి ఇంటికి వచ్చిన సాధువులకు అన్నం పెట్టలేదు. ఇంటికి వచ్చిన సాధువుకి అంతో ఇంతో అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ తిట్టకూడదట. వీలుంటే సాధువులకు అంతో ఇంతో అన్నం పెట్టాలి. ఏమో ఏ సాధువు రూపంలో భగవంతుడు వచ్చాడో మనకి తెలియదండో. ఒక్కోసారి కొంతమంది సాధువులు బీడీ కలుస్తున్నట్టు కనబడతారు మనకి. దత్తాత్రేయుడు ఆ రూపంలో పరీక్షిస్తాడు కలియుగంలో. ఒక్కొక్క సాధువు ఏదో చేతిలో సోలం పుచ్చుకుని డమరకం వహించుకుంటూ వస్తాడు. చూడడానికి ఏమో పిచ్చాళ్ళలో ఉంటాడు, తాగుబోతాళ్ళలో ఉంటాడు, అదేదో గంజాయి తగినట్టుగా కనబడతారు. ఇలాంటి వేషాల్లో అవధూతలు అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తారు. కాబట్టి అలాంటి వాడు వచ్చి ఇంత అన్నం పెట్టమంటే ఇంత గుప్పిడి అన్నం పెట్టండి, పొరపాటును కూడా తిట్టకండి. వచ్చిన వాళ్ళు అందరూ దత్తాత్రేయులు కాకపోవచ్చు, కానీ ఒక్కసారన్నా అలా రావచ్చు. అందుకే వీలున్నంత వరకు అతిథిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవమానించకూడదు. అతిథి ఆహారం బాబోయని వచ్చినప్పుడు, వేళకొచ్చినప్పుడు, అన్నం పెట్టమన్నప్పుడు అతన్ని విష్ణువుగా భావించి ఎంతో కొంత పెట్టాలట. మతి విష్ణుంగా తలపవలయు అని మార్కండేయ పురాణం కూడా చెప్పింది. ఆ విషయం మీకు చెప్పాను దత్తాత్రేయ చరిత్రలో మీకు ఆ విషయాన్ని. అతిథిర్ గృహమాయాంతం దృష్ట్వా యో ధత్వా నమ్రతాం చక్రే సగురుర్ నగురుర్ గురుహు. ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వాడు అల్పుడైనా మహాత్ముడైనా అతిథిని గౌరవించాలి. అతిథిని గౌరవించిన వాడే గొప్పవాడు. అంతేగాని మిగతా ఎన్ని భోగాలున్నా ఎన్ని గొప్పతనాలున్నా వాడు గొప్పవాడు కదట. నగురుర్ సగురుర్ నగురుర్ గురుహు ఇక్కడ చెప్పాడు కాశీఖండంలో. ఏమని అతిథిని గౌరవించిన వాడే గొప్పవాడు, గౌరవించని వాడు ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కదట. తెలుగులో శ్రీనాథుడు అనువాదం చేస్తూ అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికే తెంప ప్రియమందునెవ్వడేని వాని గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవంబు. పొడుగ్గా ఉంటే వాడేం గౌరవం పొందినవాడు కాదు, అందంగా ఉంటే వాడి ఆకారం ఏం గౌరవాకారం కాదు, డబ్బుంటే వాడేదో గొప్ప పురుషుడు కాదు, విద్య ఉన్నంత మాత్రం చేత వాడు గౌరవం పొందినవాడు కాదు. ఎవడు గౌరవానికి అర్హుడు, ఎవడు గొప్పవాడు? గురు గౌరవం అంటే గొప్పతనం అని అర్థం అంది. గురుహు అంటే గొప్పవాడు. ఎవడు గొప్పవాడు? అతిథి ఇంటికి వచ్చినప్పుడు వాడు అల్పుడైనా సంపద ఉన్నవాడైనా పండితుడైనా పామరుడైనా ఎవడైనా మన ఇంటికి వచ్చాడు గనక ఎంతో కొంత గౌరవించాలి, అసహ్యించుకుని గెంటకూడదు. అలా అతిథిని ఎవడు గౌరవిస్తాడో వాడు గొప్పవాడు తప్ప అతిథిని గౌరవించని వాడు ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కదట. అతిథిని పూజించని వాడు ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కాదు. మీరేం చేశారు? సాధువులు వస్తే నోటికొచ్చినట్లు మాట్లాడి గెంటేశారు. ఆ పాపం వల్ల ఈ దౌర్భాగ్యుడు మీ ఇంట్లో పుట్టాడు. పిల్లలు దరిద్రులై పుట్టారంటే ఇదే కారణం. పిల్లలు ఇళ్లలో పాపాత్ములు పుడితే ఆ పాపం అందే తెలుసునండి. ఈ పాపాత్ముడు లక్ష జన్మలు ఈ తిండి లేకుండా అలవట్టించవలసిన వాడు వేళ్ళింట్లోనే ఎందుకు పుట్టాడంటే వీళ్ళు చేసిన పాపం అది. ఈ పిల్లవాడు పుట్టడానికి ఒక 5-6 ఏళ్ల ముందు సాధువులు నోటుకొచ్చిన బండబూతులు తిట్టి ఏ దొండపోతుల్లో ఉన్నారు పని చేసుకోలేరా అడుక్కుంటారా అని తిట్టారట. ఆ ఋషులకు ఆగ్రహం కలిగింది. వాడు నిజానికి ఋషులు, దీనికి తగిన ఫలితం పుత్ర రూపంలో పొందుదువుగాక అన్నారు వాడు. ఇదిగో ఆ పుత్రుడు వచ్చి ఇంట్లో పడ్డాడు. చూసారా? మీరు వాడు అనుభవించక తప్పదనగానే గురువుగారు మీరు అగస్త్యులు, మీ గురించి ఎన్నో విన్నాం. అఘటన ఘటన ఘటికులు, చెయ్యలేని పనులను మీరు సాధించగలరు. గురువులను ఆశ్రయించాక కూడా కష్టం తొలగకపోతే ఇంక మా జీవితం ఏమైపోతుంది? నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, మమ్మల్ని మా పిల్లవాడిని ఉద్ధరించి బాబోయ్ అని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చారు. లేకపోతే ఈ శివలింగానికి తలకొట్టు చచ్చిపోతా ఉన్నారు, బెదిరించారు. అగస్త్యునికి జాలి కలిగింది. వెంటనే భక్తి శ్రద్ధలతో శివుణ్ణి అర్చించాడు. శివుణ్ణి భస్మంతో అభిషేకించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సిద్ధుడు పెట్టిన శాపాన్ని తొలగించాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. శివ నైవేద్యమును భక్తితో వీడి చేత తినిపించు. పరమేశ్వరుడికి ఈ లింగానికి అంటే నా లింగానికి నైవేద్యం పెట్టు. ఆ నివేదన ఆహారం వీడి నోట్లో పెట్టు. నా నైవేద్యం నీ అంతటి మహానుభావుడు ప్రసాదించినటువంటి ప్రసాదం వీడి నోట్లో పడగానే వీడి పాపాలు పోతాయి అన్నాడు వెంటనే శివుడు. దృష్ట్వాపి శివ నైవేద్యం యాంతి
పాపాన్ని దోదతః భుక్తేతు శివనైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః.
శివుడు ఏమన్నాడు, నాయన అగస్త్య నీకు తెలియందేముందైనా చెబుతున్నాను, నా లింగమును భక్తితో పూజించి ఫలము జలము పత్రము అన్నము నివేదన చేసిన తర్వాత ఈ నైవేద్యాన్ని వాసన చూసినంత మాత్రం చేతనే మహాపాపాలు పటాపంచలేకపోతాయి, తినక్కర్లేదన్నారు. వాసన చూస్తే చాలు, వాసన చూడలేకపోయినా దృష్ట్వా కంటితో చూసినా చాలు. ఇప్పుడు శివాలయానికి వెళ్ళారు మీరు, అక్కడ మీ ఎదురు కూడా ఒక నైవేద్యం అరటి పండో కొబ్బరి చెప్పో పెట్టారు, లేదా అన్నం నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టాక అన్నాన్ని ఏ బలిపీఠం దగ్గర ఎంత వేశారనుకోండి, ధ్వజస్తంభం దగ్గర, ఆ నైవేద్యం కళ్ళారా చూసినా చాలట. శివునికి నివేదించినటువంటి పదార్థమును నైవేద్యమును దృష్ట్వా అపి చూచినప్పటికీ పాపాని పాపములు దూరతః యాంతి దూరంగా పరిగెత్తుకుంటూ పోతాయి. అది శివ నైవేద్యం గొప్పతనం. అసలు చూస్తేనే పాపాలు పోతాయంటే భుక్తేతు తిన్నట్టయితే కోటిశ పుణ్యాన్ని ఆయాంతి కొన్ని కోట్ల పాపాలు, ఒకటి కాదు కోటిశ అండంతో ఎన్ని కోట్లు లెక్కట్లేము అనమాట, కోటాను కోట్ల మహాపుణ్యములు లభిస్తాయి. అందువల్ల వీడికి అది పెట్టి కణుచి శివుడు చెప్పాడండి, వాడి వంకతో మనకు అందించాడనమాట. అగస్త్యుడికి చెప్పినట్టుగా చెప్పి ఒక పాపాత్ముడు ఉద్ధరించడానికి వరసగా 5 శ్లోకాలు చెప్పాడు. యద్గృహే శివ నైవేద్య ప్రచారోపి ప్రజాయతే, వీడు శివుడు చెప్పాడు కాబట్టి ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా చదువుతున్నాను నేను. యద్గృహే శివ నైవేద్యే ప్రచారోపి ప్రజాయతే తద్గృహం పావనం సర్వం అన్య పావన కారణం ఆగతం శివ నైవేద్యం గృహీత్వా శిరసాముద భక్షణీయం ప్రయత్నేన శివస్మరణ పూర్వకం ఆగతం శివ నైవేద్యం అన్యదా గ్రాహ్యమిత్యపి విలంబే పాప సంబంధో భవత్యవహి మానవే నయస్య శివ నైవేద్య గ్రహణేచ్ఛా ప్రజాయతే స పాపిష్టః గరిష్టస్యాన్నరకం యాత్యపి ధ్రువం శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకం సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేత్తు శుభం. ఈ 5 శ్లోకాలకి ఇప్పుడు అర్థం వరుసగా చెబుతాను. తన ఇంటిలో శివ నైవేద్యం పెట్టి, అంటే ఇంట్లో శివలింగం పెట్టి శివుణ్ణి పూజించి ఇంత నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తాము తిని ఇతరులకు ఇస్తే ఆ ఇల్లు మణిద్వీపంతో సమానం, పరమ పవిత్రం అవుతుంది, వాస్తు దోషాలు ఉండవు. తద్గృహం పావనం సర్వం అన్నాడు. నాకు వాస్తు దోషాలు, ఇంట్లో శుభం లేదు అని ఏడుస్తున్న వాళ్ళు ఏం చేయాలట, ఇంటిలో శివునికి ఇంత నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తాము తిని ఇతరులకు కూడా పెట్టాలట. అందుకే ఇక్కడ ప్రచారోపి అన్నాడు, ఇతరులకు కూడా ఇస్తే ఆ క్షణమే ఆ ఇంటి దోషాలన్నీ పోతాయి, వాస్తు దోషాలు పోతాయి, అది పరమ పవిత్రం అవుతుంది, అంతకంటే గొప్ప ఇల్లు ఉండదు. అంటే శివ నైవేద్యం ఆ ఇంటిలోని వాడిని పక్క వాళ్ళని అందరినీ బాగు చేస్తుంది. ఇది ఒక శ్లోకం. రెండోది ఏంటి, భక్తుడు తన దగ్గరికి శివ నైవేద్యం రాగానే వెంటనే ఏం చేయాలి, ఆనందంతో కళ్ళ కత్తుకుని శివుని స్మరిస్తూ ఎంతో కొంత తినాలి. ఇవాళ శివాలయములో పులిహార నైవేద్యం పెట్టారనుకుందాం, ఆ పులిహార మీ చేతిలో పెట్టారు, అది మీ చేతిలోకి రాగానే ఆహా ఆహా అనుకుని ఆనందంతో కళ్ళ కత్తుకుని ఎంతో కొంత తినారట. నాకు పులిహార తింటే బీపీ అనుకోకండి, బీపీ కంటే నువ్వు పాపి అయిపోతావు కనుక పాపి అవడం కంటే బీపీ మంచిది. అసలు బీపీ ఎందుకు వస్తుందండి, రోగాలు తొలగుతాయి, శివ నైవేద్యం తింటే ఆరోగ్యవంతుడు అవుతాడు. అక్కడ చక్కెర పొక్కలు పెట్టారనుకోండి, చక్కెర తింటేనండి నా కడుపు నిండా చక్కెరేనండి అనుకోకండి, పరమేశ్వరుడి ప్రసాదం రాగానే ఎంతో కొంత తినండి. నా ఓటు వాడైతే ఆ మాత్రం ప్రసాదాన్ని ఇచ్చేసి భనగ తినేస్తాడు సార్, పులిహార తిని చచ్చిపోమన్నారు పర్వాలేదు, ఏ శివుడి నైవేద్యం కదా. కాబట్టి ఎప్పుడు కూడా శివ నైవేద్యం రాగానే కళ్ళ కద్దుకుని ఎంతో కొంత తినాలి, శ్రద్ధగా భక్షించాలి. ఇది తర్వాత శ్లోకం. ఇక 3 శ్లోకంలో శివ నైవేద్యం లభించగానే ఇప్పుడు నేను పూజలో ఉన్నాను, ఇంకా మిగతా గొళ్ళల్లోకి వెళ్ళాలి, ఉపవాసంలో ఉన్నాను, మరొకప్పుడు తీసుకుందాం అని ఆలస్యం చేసిన మానవుడు ఏమవుతాట, తక్షణం మహాపాపం పొందాట. అందుకని ఒక్క మెతుకైనా తినమన్నాడు. సుస్పష్టంగా చెప్పారు ఇందులో, ఆగతం శివ నైవేద్యం శ్లోక సంఖ్య అయితే 8, శివుడు చెప్పిన సంఖ్య 5 శ్లోకాల్లో 3 శ్లోకం. శివ నైవేద్యం చేతికి రాగానే తర్వాత తినచ్చలే, నా చేతిలోనే ఉందిగా, ఇంకా చాలా ఆలయాలు తిరగాలి, ఇంకా కొంచెం పూజ ఉంది టైం ఉంది అనుకోకుండా ఎంతో కొంత నోట్లో పారేసుకోవాలి, నోట్లో వేసుకోవాలి, అక్కడ అంత భక్తితో తినాలి. ఆలస్యం చేస్తే విలంబే, అంటే ఆలస్యము చేసిన వానికి పాపాలు చుట్టుముడతాయి, రాబోయే జన్మలో పాపీ జన్మ వస్తుంది. అందుకే దానికి ఒక టెక్నిక్ చెప్పారు. ఏ శివరాత్రి నాడు అన్నం తినడం నియమం పెట్టుకున్నాను అనుకోండి, కానీ శివ నైవేద్యం తినాలి, అప్పుడు ఏం చేయాలి? అయ్యా, ఆ శివాలయంలో ఉన్న తీర్థం ఇవ్వండి అంటే చాలంట. తీర్థం కూడా ప్రసాదమే కదా, అభిషేకం చేసిన పాలు, పంచామృతాలు, ఆ కొబ్బరి నీళ్ళు, అవి చేతిలో పోయించుకుని అవి పుచ్చుకుంటే చాలన్నమాట. అప్పుడు అన్న నైవేద్యం తినకూడదనే కఠోర నియమం పెట్టుకున్నవాడు ద్రవ పదార్థమును తీర్థమును ప్రసాదముగా సేకరిస్తే అప్పుడు ఈ పాపం రాదు. ఇక మీదట మీరు ఎప్పుడన్నా అలాంటి పని చేయండి. ఏ ఏకాదశి నాడు అన్నం మెతుకు తినకూడదు అనుకున్నారు, శివరాత్రి నాడు అన్నం తినకూడదు అనుకున్నారు, అప్పుడు ఏం చేయాలి? తీరా అన్నప్రసాదం పొరపాటున పెట్టారనుకుందాం, మర్చిపోయి. అప్పుడు మహాత్మా దయతో కాస్త తీర్థం ఇవ్వండి అనొచ్చట. తీర్థం తీసుకుంటే ప్రసాదం తిన్నాము తినలేదు రెండు అవుతాయి. అన్నం తినలేదు కనుక దోషం ఉండదు. కుడుచుటయును కాదు, కుడువకుంటయు కాదు, సలిల భక్షణము సమ్మతము. కఠోర నియమం పాటించాలి, అలాగని శివ నైవేద్యం తిరస్కరించకూడదు కనుక ఈ మధ్య మార్గం పాటించండి అని శివుడు చెప్పాడు. ఇక నాలుగోది, శివ నైవేద్యం తీసుకొనాలి అనే కోరిక కలగడమే అదృష్టం. శివాలయంలో ఇంత ప్రసాదం తినొద్దాం అనుకోవాలి. అలా కలగని వాడు ఉన్నాడే, అసలు వాడి మనస్సులో శివాలయంలో ప్రసాదం తినకూడదనే ఊహ వచ్చిందంటే వాడు మహాపాపిష్ఠుట. స పాపిష్ఠో గరిష్ఠ స్యాత్. గరిష్ట పాపి అంటే ఈ ప్రపంచంలోకి అంతకంటే మహాపాపాత్ముడు మరొకడు లేడు. నరకం యాత్యపి ధ్రువం, గ్యారంటీగా నరకానికి పోతాడు, ఇక ఆ నరకం నుంచి వాడికి విముక్తి లేదు. ఇది శివుడు చెప్పిన నాలుగో శ్లోకం. ఇంకా ఐదో శ్లోకం ఏమిటి? శివదీక్ష అంటే ఏమిటి అసలు? శివదీక్ష కలిగిన వాడు తక్షణం మహాప్రసాదం తినాలి. శివదీక్ష పుచ్చుకున్నవాడు, శివభక్తుడు అనుకున్నవాడు, శివనామస్మరణం చేసేవాడు తన చేతికి ఏమొచ్చినా అలా శివలింగానికి చూపించి తినవలసింది. ఉదాహరణకి మీరు భక్తులు, మీ చేతిలో ఒక ఆయన ఒక యాపిల్ పెట్టాడు, వెంటనే శివలింగం ఎక్కడుంటే అలా చూపించి తినండి. తన చేతికొచ్చిన ఏ పదార్థమైనా పరమేశ్వరుడికి చూపించి తక్షణం తిన్నవాడే శివభక్తుడు. అలా శివుడికి చూపించకుండా తిన్నవాడు శివభక్తుడు కాడు. కాబట్టి ఈ ఐదు నియమాలు పాటించు అని చెప్పి శివుడు అదృశ్యమైపోయాడు. వెంటనే అగస్త్యుడు, చూచారా దంపతులారా, మీ అదృష్టం అవ్యాజ కరుణామూర్తి గురుమూర్తి శివుడు అంటే ఆయన ప్రత్యక్షం అయ్యాడు. వీడు చేసిన మహా సాధుహింసా పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పాడు. పూజ అయ్యేదాకా వాడితో పాటు ఇక్కడే కూర్చోండిని అద్భుతమైన అర్చన చేసి భస్మాభిషేకాలు అన్నీ చేసి అదృష్టవశాత్ అక్కడ మారేడు పళ్ళు బాగా ఉన్నాయి. మారేడు పళ్ళు పండిన మారేడు పళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు కూడా వేసవకాలంలో మారేడు పళ్ళు గుజ్జు జ్యూస్ కింద అమ్ముతారు కొన్ని ప్రాంతాల్లో, అది తాగితే వడదెబ్బ తగలదు. వేసవకాలంలో మారేడు పండు జ్యూసులో కొంచెం మజ్జి కలుపు తాగిన వాడికి ఎంత ఆరోగ్యమో తెలుసా? కఫం ఉండదు, వడదెబ్బ తగలదు. పూర్వం మారేడు పండు తినేవారు ఎంతో ఎంతో, ఇప్పుడు కలియుగంలో అవేమీ లేవు. అసలు మారేడుకయ్యే తెలియకుండా ఉంటే మారేడు పండు దాకా ఎక్కడుంది? మాలూర ఫల నైవేద్యం అని మంత్రశాస్త్రంలో ఒకటికి రెండు సార్లు చెప్పారు. ఎక్కువగా అగస్త్య మహర్షి అవే పళ్ళు తినేవట, వాళ్ళ ఆవిడ అదే తినేదట. శ్రీశైలారణ్యాల్లో ఇంతంత పళ్ళు అమ్ముతారు మారేడు పళ్ళు చక్కగా. ఆ పండుగకి పైన ఆ తొడిమి పీకి గుజ్జు అందులోంచి బయటికి తీస్తారు. అబ్బా, ఆ గుజ్జు ఎంత తింటే ఇక వాడికి ఒళ్ళు జజ్జు చేయదనమాట, అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మారేడు పళ్ళు ఈశ్వరునికి నివేదించి అందులోంచి ఎంత గుజ్జు తీసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అగస్త్య మహర్షి పాపాత్ముడి నాలుగు మీద రాశాడు. తక్షణం ఆ కుర్రవాడికి శరీరానికి ఉన్నటువంటి చర్మం అందంగా తయారైపోయింది, దృఢమైన శరీరం తయారైంది, ఆకలి పుట్టింది. ఇప్పటివరకు ఎండిపోయి పొట్టేళ్ళలో ఉన్నవాడు కాస్త కాస్త గట్టిగా అందంగా తయారైపోయాడు. మామూలు సాధారణ మానవులు కొంచెం దృఢకాయులు ఆరోగ్యవంతులు ఎలా ఉంటారో అలా అయిపోయట. అలా అయిపోయి ఈ కథ ఎప్పటిదాకా విన్నాడు కదా, విన్నంతసేపు మాట్లాడదామంటే పూర్వపాపం వల్ల తిండి లేక నోట మాట కూడా రాని వాడు, వాడు ఎంతో ఆనందపడిపోయి, మహాత్మా నా పూర్వజన్మ సుకృతం, ఎంత పాపాత్ముడైనా నేను కూడా ఎక్కడో పుణ్యం చేసుంటాను, మరి ఏం పుణ్యం చేశానో తెలియదు కానీ నీలాంటి శివభక్తుడి దగ్గరికి రాగలిగాను, గురుద్రోహ పాపం తొలగింది, నాకు శివ నైవేద్యం దొరికింది. ఇంత విలువైన శివ నైవేద్యాన్ని ఈరోజు నుంచి నేను ప్రజలకి చాటుతాను, మహాపాపాలకి ప్రాయశ్చిత్తం శివ నైవేద్యం అంటాను అని ఆ రోజు నుంచి గురువుగారికి నమస్కరించి అగస్త్యునికి ఇంటికి వచ్చి అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా వీధుల్లో టముకేసేవట. ఏమని, బ్రహ్మగాపి
శుచిర్భూత్వా నిర్మాల్యం యస్తు ధారయేతు భక్షయత్వా ద్రుతం తస్య సర్వ పాపం ప్రణశ్యతి.
బ్రహ్మహత్యా పాపమైన శివుణ్ణి పూజించి శివుడికి నైవేద్యం పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదాన్ని తిన్నవాడికి తక్షణం తొలగుతుంది. మహాపాపాల్లో కల్లా పాపం బ్రహ్మహత్యా పాపం. బ్రహ్మహత్యా పాపం కూడా శివ నైవేద్యం వల్ల తొలగిపోతుంది. చండీశ్వరుడి అధికారం కలిగిన ప్రతిష్టలో మాత్రం మానవులు కేవలం పండు మాత్రమే తప్ప అన్న నైవేద్యం స్వీకరించరాదు. చండీశ్వర ప్రతిష్ఠ ఉంటుంది చూసారు, అక్కడ అధికారం ఏంటంటే అది అర్చకుడికే సొమ్మటది. అక్కడ మాత్రం ఏం చేయాలట, బాబు మాకు పండు ఇవ్వండి అని అడగాలి. చండీశ్వర అధికారులు లేని దేవళంలో నైవేద్యాన్ని అన్నాన్ని కూడా భక్తితో భక్షించవచ్చు. ఈ ఒక్క తేడా మాత్రం కనిపెట్టండి. చండీశ్వర అధికారం ఉన్నటువంటి ప్రతిష్ట ఉన్నటువంటి ఆలయంలో ఫలము కొబ్బరి చెప్ప వంటి ప్రసాదం తినాలి. అది లేని చోట అన్న నైవేద్యాన్ని స్వీకరించాలి. బాణలింగం, లోహ నిర్మిత లింగం, సిద్ధ ప్రతిష్ఠిత లింగం, స్వయంభూలింగం, అలాగే నదుల్లో కొట్టుకొచ్చిన లింగాలు ఉంటాయనుకోండి, అక్కడ చండీశ్వర అధికారం ఉండదట. చండీశ్వరుడు ఉన్నప్పటికీ చండీశ్వరుడు యొక్క అధికారం ఉండదు కనుక అక్కడ మాత్రం అన్న నైవేద్యం తినచ్చట. మళ్ళీ చెబుతున్నాను 17వ శ్లోకంలో, లోపల ఉండేది నర్మదా బాణలింగం కానీ లోహములతో తయారు చేయబడినది కానీ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినది కానీ స్వయంభూలింగం కానీ లేదా ఒక్కొక్కసారి అవుతుంటే నదుల్లో కొట్టుకొచ్చి లింగాలు దొరుకుతాయి మనకి, లేదా భూమిలో దొరుకుతాయి తవ్వితే, అటువంటి లింగముల యొక్క ప్రతిష్టలో చండీశ్వరుడు ఉన్నప్పటికీ అక్కడ అన్న నైవేద్యం తినచ్చు. ఎందుకంటే చండీశ్వరుడు అన్నం మీద అధికారాన్ని అక్కడ పొందట ఈ లింగాల దగ్గర. అలాగే లింగానికి అభిషేకం చేసి అభిషేకం చేయగా వచ్చిన నీరు పానవట్టం నుంచి కింద కారుతుందిగా, దాన్ని పాత్రలో పట్టి ఆ తీర్థం 3 సార్లు స్వీకరిస్తే త్రివిధ పాపాలు తొలగిపోతాయి. ఇది 18వ శ్లోకంలో చెప్పారు. ఏమేంటా త్రివిధ పాపాలు? మనం 3 రకాల పాపాలు చేస్తాం, తెలుసుగా మీకు. కాయికము, వాచికము, మానసికము. కాయికము అంటే శరీరంతో చేసే పాపాలు, వాచికము అంటే మాటలతో చేసే పాపాలు, మానసికమైన పాపాలు 3. పైకి ఎంతో గొప్పవాడు కానీ మనస్సులో ఏముంది అని తెలుసు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మనస్సు పురాణం మీదే ఉందని చెప్పలేము. ఒక్కొక్కడి మనసు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. దిక్కుమాలాడు మా పాపాలన్నీ పురాణ రూపంలో చెప్పేశాడని తిట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా మహానుభావుడు ఎంత బాగా చెబుతున్నాడు అనుకోవచ్చు, లేదా గురువుగారి యొక్క కాలికి వాళ్ళ గండ పెండేరం వేసుకురాలేదు దండం పెట్టి పట్టుకుపోదాం అనుకోవచ్చు. ఏం చెప్పగలుగుతాం? ఇలాంటి రకరకాల మానసిక పాపాలన్నీ కూడా ఈ తీర్థాన్ని శివతీర్థంతో తొలగించుకోవచ్చు. శివుడి యొక్క తీర్థాన్ని మమ్మారు స్వీకరించినట్టయితే కాయముతో చేసినవి, మనస్సుతో చేసినవి, వాక్కుతో చేసినటువంటివి అయిన పాపములు త్రివిధ పాపములు తొలగిపోతాయి. శివ నైవేద్యం, పత్రం, పుష్పం, ఫలం, జలం ఇవన్నీ కూడా పరమ పవిత్రములు. ఒక్క శివుడి దగ్గర ఉన్న పత్రి మన చేతికిస్తే మాత్రం నందీశ్వరుడి మీద పెట్టాలి. అన్నిటికీ మించి ఈశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రం మారేడు చెట్టు. ఒకప్పుడు ఈశ్వరుడు తన మహాతపశక్తితో మారేడు చెట్టును సృష్టించాడు. మహాదేవస్వరూపోయం బిల్వో దేవైరపిస్తుత. మహాదేవుడే మారేడు చెట్టుగా మారిపోయాట తన తపశక్తితో. ఈ మారేడు చెట్టుకు ఆకులు వచ్చాయి కదా, ఆకులు ఇప్పుడున్నట్టుగా 3 ఆకులు ఉండేవి కాదు పూర్వంలాగా కాదు. ఇప్పుడు ఇప్పుడంటే త్రిదళాలు కానీ పూర్వం త్రిదళాలు ఉండేవి కాదు. అప్పుడు ఒక రోజున పార్వతి వచ్చి మారేడు చెట్టుకి ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకత ఇవ్వండి అని కోరింది శివుణ్ణి. అప్పుడు శివుడు బ్రహ్మని పిలిచాడు. బ్రహ్మదేవ నువ్వు ఎడమ వైపున్న ఆకుగా మారు అన్నాడు. మీరు చూశారు కదా మారేడాకు ఎన్నుంటాయి, 3 దళాలు ఉంటాయి, ఇటొకటి ఇటొకటి మధ్యలో ఒకటిని. ఎడమవైపు అంటే మనం నిలబడినప్పుడు మనకి ఎడమవైపు ఉన్నటువంటి ఆకు బ్రహ్మస్వరూపం. మనం ఇలా నిలబడ్డాం, ఎదురుగుండా మారేడాకు పెట్టాం, అప్పుడు ఆ మారేడాకుకి ఎడమవైపున ఉన్నటువంటి ఆకు బ్రహ్మస్వరూపం. బ్రహ్మదేవుడిని ఎడమాకుని చేశాట వామ పత్రం. కుడివేపు ఆకు విష్ణువుని ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు ఆ కుడివేపు ఆకు సాక్షాత్తు విష్ణువు, ఎడం వైపు ఉన్నది బ్రహ్మ, మధ్యలో ఉందే స్థూలాకారంలో శక్తి ఆకారంలో అది నేనే అన్నాడు ఆయన. అందుకే మారేడాకులు 3 బ్రహ్మ విష్ణు శివాత్మకములు సుస్పష్టంగా శివపురాణంలో 2 సార్లు చెప్పాడు, ఒకసారి కాకుండా. బిల్వపత్రం ఆ త్రిదళం ఉందే ఆ 3 బ్రహ్మ విష్ణు శివాత్మకములు. అందుకే మారేడుకు ప్రదక్షిణ చేసిన, మారేడు చెట్టు మొదట్లో పెట్టి శివలింగాన్ని పూజించిన, మారేడు చెట్టు మొదట్లో స్నానం చేసిన, సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలం పొందాడట. మారేడు చెట్టు మొదట్లో నిలబడి స్నానం చేస్తే, ఈ నీళ్ళ చెట్టు గడితే వీడికి సకల తీర్థయాత్రలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అన్నాడండి. నేను ఏ చెప్పిన ప్రమాణం లేకుండా చెప్పను. బెల్వమూలే జలైర్యస్తు మూర్ధానం అభిషించతి సహ సర్వతీర్థస్నాత సత్ సయేవ భూమి పావన. మారేడు చెట్టు మొదట్లో నిలబడి స్నానం చేయటం వల్ల ఈ నీరు మారేడు చెట్టుకి వెళ్ళిపోతుంది, దానివల్ల వీడికి సర్వతీర్థ స్నానం చేసిన ఫలితం వస్తుందిట. అటువంటి చోట మాత్రం రకరకాల రసాయన పదార్థాలు తట్టి సబ్బులు వీరు రుద్దుకోకుండా మాత్రమే స్నానం చేయాలి. అప్పుడు ఈ నీళ్లు తీర్థస్నాన ఫలితం ఇస్తాయి. మారేడు చెట్టు మొదట్లో పాదు కింద తవ్వి, అంటే నీళ్లు నిలబడడానికి చూశారుగా చుట్టూతో తవ్వుతారు, అలా పాదు తవ్వి నీళ్లతో తడుపుతూ ఉంటే మహాదేవుడు నిత్యం నాకు అభిషేకం చేసేవని సంతోషిస్తాడు. శివాభిషేకం ఎంతో మారేడు చెట్టుకి చుట్టూత బోధి చేసి నీళ్లు పోయటం అటువంటిది. గంధం పుష్పం మొదలైనవి మారేడు చెట్టు మూలంలో పెడితే అటువంటి వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఇక దూరముగా మారేడు చెట్టుకు అంటుకోకుండా కొంచెం దూరంగా దీపారాధన చేసిన వాడు ఈశ్వర తత్వజ్ఞానం పొందుతాడు. చిగురాకులు వస్తాయి కదా మారేడుకి, ఈ చిగుళ్ళాకుల్ని తీసుకుని శివుణ్ణి పూజిస్తే మారేడు చెట్టు మొదట్లో శివలింగం పెట్టి చిగురాకులు పెట్టి శివుణ్ణి పూజిస్తే ఇక వాడు ఏమనుకుంటే ఆ సంపదలు వస్తాయి. మారేడు చెట్టు కింద శివభక్తుడికి అన్నం పెట్టాలి. అందుకే పూర్వకాలంలో వనభోజనం కార్తీక మాసంలో పెట్టేటప్పుడు ఆ వనంలో ఒక్కటైనా పావనమైన మారేడు చెట్టు ఉండేలా చూసేవారు. వనం పావనం అవ్వాలంటే కేవలం భోజనం కాకుండా అక్కడ ఒక బిల్వ వృక్షం ఉండాలి. మారేడు చెట్టు కింద పెట్టిన భోజనం చాలా గొప్పది. మారేడు చెట్టు కింద ఎవరికైనా పాలు దానం చేస్తే ఆ పాలదానం శాశ్వతమైన కైవల్యం ఇస్తుంది. నేతిని దానం చేస్తే తిరుగులేని సంపదలను ఇస్తుంది. వాడెప్పుడు దరిద్రుడై పుట్టట, నా దరిద్రోభవత్, వాడెప్పుడు దరిద్రుడవడు. కాబట్టి మారేడు చెట్టును కూడా దృష్టిలో పెట్టుకుని మారేడు చెట్టుతో శివుణ్ణి పూజించండి. ఇక శివుణ్ణి పూజించటానికి ముఖ్యమైనది నామస్మరణ. శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం. నిత్యం నోట్లోంచి శివాయ నమః అనే మాట రావాలట. అది కూడా శ్రీ శివాయ నమస్తుభ్యం. ఇది గొప్ప మంత్రం అని చెప్పారండి. 23వ అధ్యాయం శివపురాణం విజ్ఞేశ్వర సంహితలో 7వ శ్లోకం ఒక మహామంత్ర శ్లోకం. ఎందుకని శ్రీ శివాయ నమస్తుభ్యం రోజు నోట్లో ఈ మంత్రాన్ని జపించుకోమన్నారు. పడుకుని కూడా చేసుకోమన్నాడు. అనండి, శ్రీ శివాయ నమస్తుభ్యం. ఏమని చెప్పాడు ఇక్కడ? ముఖం వ్యాహరతే యదా, ముఖం ఎప్పుడూ పొలుగుతూ ఉండాలట. అన్నం తింటున్నా తిరుగుతున్నా పడుకున్నా శ్రీ శివాయ నమస్తుభ్యం అనుకోవాలి. అప్పుడు ఆ ముఖం ఏమవుతుంది? తన్ముఖం పావనం తీర్థం. ఆ ముఖమే ఒక తీర్థస్థలం అయిపోతుంది. మీరు శ్రీ శివాయ నమస్తుభ్యం అనుకుంటూ ఉంటే మీ ముఖం గంగగా, యమునగా, సరస్వతిగా, లేక కాశీ వంటి దివ్యక్షేత్రాలుగా మారిపోతుంది. ఆ ముఖం పరమ పవిత్రమైనది. దీనివల్ల సర్వ పాప వినాశనం, సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా నిరంతరం శివాయ నమః అంటున్నటువంటి వాడు చూస్తే చాలట, వాడు చూస్తేనే స్నానం చేసిన, ఇది త్రివేణి సంగమ స్నానం చేసిన ఫలితం వస్తుంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన 3 ఉన్నాయి. ఈ శ్లోకాలు కూడా జాగ్రత్తగా విందాం. యత్రత్రయం సదాతిష్ఠేత్ ఏతత్ శుభతరం ద్విజాః తస్య దర్శనమాత్రేణ వేణీ స్నాన ఫలం లభేత్ శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్షయేవ చ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణీ సదృశం స్మృతం. ఒక భక్తుడి ముఖం చూడండి, మీకు త్రివేణి స్నాన ఫలితం వస్తుంది. ఇంతకీ ఏ భక్తుడి ముఖం చూడాలి అంటే శివనామం పలికేవాడు, శివశివాని నోటితో పలికేవాడు, నుదుట విభూతి ధరించినవాడు, మెడలో రుద్రాక్ష వేసుకున్నవాడు, అటువంటి భక్తుడి ముఖం చూడు. ఆ భక్తుడి ముఖంతో త్రివేణి సంగమ స్నానం మహాఫలితం వస్తుంది. త్రివేణి ఎక్కడుంది ఇప్పుడు? ప్రయాగ అంటామే, అక్కడ గంగా యమున కనపడతాయి. అడుగున అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. రోజు అందులో స్నానం చేసి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయటం వల్ల వచ్చే ఫలితం ముఖం చూస్తేనే వస్తుందట. ఎవడ ముఖం? శివనామం పలుకుతూ విభూతి పెట్టుకొని రుద్రాక్ష ధరించిన వాడు ముఖం చూస్తే. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఇప్పుడే ఇక్కడ మళ్ళీ చెప్పాడు మనకి అర్థం బాగా అయ్యేలాగా. శివనామం గంగా, శివుడి నోట్లోంచి రోజు శివుడిని నోటితో పొరుగుతున్నాం కదా, శివ 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 అంటున్నాం కదా, శివనామస్మరణం గంగానది. గంగానదిలో స్నానం చేసిన ఫలితం, గంగ తాగిన ఫలితం కావాలంటే ఏం చేయాలన్నమాట రోజు? శివశివ అనాలి. విభూతి యమునా నది, అందుకే విభూతి ధారణ చేసిన వాడు ముఖం చూస్తే యమునలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. విభూతిని పెట్టుకుంటే చాలు యమునలో స్నానం చేసిన ఫలితం పొందుతాడు. ఇక రుద్రాక్ష సరస్వతి, అందువల్లే శివనామం అనే గంగ, విభూతి అనే యమున, రుద్రాక్ష అనేటటువంటి సరస్వతి, ఈ మూడు ఎవరి దగ్గర ఉంటే వాడే త్రివేణి సంగమము. వాడు చూస్తే చాలు త్రివేణి సంగమాన్ని చూసిన అందులో స్నానం చేసిన ఫలితం పొందుతాం. ఇంకెంతకంటే అదృష్టం ఏమున్నది? ఏ తత్రయం అంటే ఈ మూడు, శరీరేచ యస్య తిష్టతి నిత్యశః తస్యైవ దర్శనం లోకే దుర్లభం పాపహారకం. విభూతి, శివనామస్మరణము, రుద్రాక్ష మూడు కనపడితే ఏ వ్యక్తి దగ్గరైనా ఇక వాడి దర్శనమే కష్టం. ఎందుకంటే శివశివాన్ని లోపల అనుకుంటాడు కానీ అందరూ పైకి అనరు. కొందరికి రుద్రాక్ష ఉంటుంది కానీ లోపల ఎక్కడో లాల్చీలో ఉంటుంది, కనపడకపోవచ్చు. విభూతి కనపడచ్చు, అది కనపడకపోవచ్చు. ఈ మూడు ఒకేసారి కనపడితే ఆ వ్యక్తి దర్శనం పరమ పవిత్రం, పాపహారకం. వాడికి త్రివేణి సంగమమునకు అంతరం మనాస్తు అంటే అంతరం లేదు, అసలు వాడే త్రివేణి. ఈ మూడు విడిచిపెట్టకూడదు. శివభక్తులు ఎప్పుడు దీన్ని నిరంతరం ధరించాలి. మళ్ళీ చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అటు మళ్ళీ మూడు కూడా, అందుకే వాళ్ళు కూడా త్రిమూర్తులు కూడా ధరిస్తూ ఉంటారు. వీటి మహిమ ఎంత ఎంత అని వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఈ మూడింట్లో మొదటిది శివనామం కదా. శివనామం ఒక దావాగ్ని. కొండ మీద ఓ చోట అడవి ఉందిట, ఆ కొండ మీద ఉన్న అడవికి దావాగ్ని అంటుకుంది. అప్పుడు ఏమైపోయింది? అడవి తగలడిపోయింది, మొత్తం కొండలు కూడా కాలిగూడిదైపోయాయి. శివనామం అనే దావాగ్ని మహాపాతకములని, పర్వతారణ్యాలని భస్మం చేస్తుంది. శివనామం వల్ల మహాపాపాలన్నీ భస్మం అయిపోతాయి. కాబట్టి అన్నిటికంటే ఉత్తమం శివనామం. ఇక రెండవది ఏం చెప్పుకున్నాం? విభూతి ధారణ. విభూతి ధారణ వల్ల సమస్త పాపాలు ఆ క్షణమే కుప్పకూలిపోతాయి. మంచి పెరిగిన చెట్టు కూడా గొడ్డలితో కొడితే చెట్టు తెక్కింద పడుతుంది. విభూతి ధారణం ఒక గొడ్డలి. మనం చేసిన పాపములు చెట్లు, పాపములనే చెట్లు నరికేటటువంటి గొడ్డలి విభూతి ధారణ. ఇంకా రుద్రాక్షం ఉన్నది. ఇదేటువంటిది అంటే మనం చేసిన మహాపాపములు దూది. ఓ చోట ఒక ఆయన ఎవరో దూది అండేసేట, ఎంతలో పెద్ద గాలి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? దూది గాలికి టప్పన ఎగిరిపోతుంది. మనం చేసిన మహాపాతకములనే తోలములను ఎగరగొట్టే వాతూలం రుద్రాక్ష. ఈ విధంగా ఈ మూడు కూడా అత్యంత పవిత్రమైనవి. మాట వరసకు కూడా భస్మధారణ, రుద్రాక్ష, శివనామం లేకుండా బయటికి తిరిగేవారు కాదు పూర్వం. కానీ కనీసం ఇప్పుడైనా తిరగండి, తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ధరించండి. భస్మము ఎలా ధరించాలో ఇంత పూర్వం కూడా చెప్పాం. మూడు సంధ్యల్లో ధరించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీళ్లతోటి, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యోదయం వరకు కూడా నీరు లేకుండా శుష్క భస్మాన్ని ధరించాలి. ఒంటికి అన్ని ప్రాంతాలలోనూ సమయ సందర్భాలను బట్టి భస్మం ధరించేవాడు మహాపాతకాల నుంచి విముక్తి పొందుతాడు, సంపదలు కూడా పొందుతాడు. తెలుసో తెలియక వర్ణాశ్రమాచారాలు విడిచిపెట్టినవాడు, తినకూడనివి తిన్నవాడు, తాగకూడనివి తాగినవాడు, కొన్ని చోట్ల కొన్ని పదార్థాలు తాగకూడదు. కర్మగాలి కళ్ళు తాగాం, కర్మగాలి రక్తం తాగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏం చేస్తాం? ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ ఇంకా నోటితో చెప్పకూడని కొన్ని ఉన్నాయి లేదు, అవి కూడా తాగేవాళ్ళు ఉంటారు. బాబు రామచంద్ర అవన్నీ ఇందులో వర్ణించాడు, నా కర్మయోగం వల్ల చదవలేకపోతున్నాను, అటువంటివి తాగేవాళ్ళు ఉంటారట. ఈ దౌర్భాగ్యులంతా ఉన్నారే. ఈ పాపాత్ములంతా నిరంతరం నోటితో నమశివాయ అంటూ రుద్రాక్ష ధరిస్తూ విభూతి పెట్టుకుంటే ఆ మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అలాంటి భేదం లేదు, అందరం ధరించవచ్చునటివి. బ్రహ్మచారి లేక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, సన్యాస వ్రతంలో ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నారా సరే త్రిపుండ్రాలు ధరించాలి. నాశనీయా జలమన్నవల్పమపివా భస్మాక్ష ధృత్యా వినా
భోక్త్వావాథ గృహీవనీ పతియతిర్వర్ణీ తథా శంకరః ఏనోభుం నరకం ప్రయాతి సతదా గాయత్ర జాపేన తత్ వర్ణానాంతు యతేస్తు ముఖ్య ప్రణవా జాపేన ముక్తం భవేత్.
తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే. నాకు తెలియక చేశానండి అన్నంత మాత్రం చేత పాపము మనకు అంటుకోకుండా ఉండదు. కాబట్టి ఎరిగి చేసినా ఎరగక చేసినా జ్ఞానంతో చేసినా అజ్ఞానంతో చేసినా పాపం మనిషిని పట్టి పీడిస్తుంది. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందా లేదా? అలాగే అన్నాడు ఆయన సుస్పష్టంగా. జ్ఞానత అజ్ఞానతో వాపి తెలిసి కానీ తెలియక కానీ వన్ని అగ్ని దాహసమం కాలుస్తుంది. పాపం కూడా అటువంటిది. ఇప్పుడు ఈ పాపం నుంచి ఎలా బయటపడాలి? భస్మం రుద్రాక్ష ధారణ చేయటం వల్ల, శివశివ అనుకుంటూ నీరు తాగడం వల్ల, శివశివ అనుకుంటూ అన్నం తినడం వల్ల ఈ మహాపాతకాలన్నీ భస్మం అయిపోతాయి. అసలు భస్మధారణ లేకుండా అన్నం తినేవారు కదండి. విభూతి లేని అన్నం తినకూడదట. నుదుట విభూతి ధరించకుండా ఆహారము తినరాదు. రుద్రాక్ష లేకుండా నిద్రపోకూడదు. ఎందుకంటే నిద్రలో ప్రాణం పోతే, రుద్రాక్ష ధారణ చేసిన వాడికి నిద్రలో ప్రాణం పోతే కైలాసానికి పోతాడు. శరీరం మీద రుద్రాక్ష ఉన్నవాడు ఎంత పాపాత్ముడైనా చచ్చాడంటే వాడు గ్యారంటీగా నరకం పోవడు, నరకానికి వెళ్ళడు, వాడు కైలాసానికి పడతాడు. అందుకే ఎప్పుడు ఉండాలి రుద్రాక్ష. ఆడవాళ్ళు ఏమో బయట ఉన్నప్పుడు ఉండకూడదు, లేకపోతే ఎవడో చెప్పిన మాట వినకండి, శాశ్వతంగా ఉండమని ఇందులో చెప్తున్నాడు. పురాణం కంటే మనకేవాడు ఎక్కువ. భస్మం ఒకటి, రుద్రాక్ష ఒకటి, శివనామం ఒకటి, అలా నోట్లో సాగుతూనే ఉండాలట.
దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామమ శివాలయం దిగణేశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం.
నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చూడకూడదు, అది నింద్యం. పనికి వాలిన నుదురట. అందువల్ల ఎంతో కొంత విభూతి పెట్టుకోవాలి. భస్మరహితం ఫాలం దిక్ అంటే అర్థం ఏమిటనమాట, భస్మము లేని నుదురు పాపిష్టి నుదురు, ఆ నుదురు చూడకూడదు. దానిని ధరిస్తే శివుణ్ణి నిరంతరం శరీరంలో పెట్టుకున్నవాడు అవుతాడు. ఇక రెండోది ఏంటి, శివాలయం లేని ఊరు మహాపాపిష్టి గ్రామం, పాపగ్రామం. దిగ్గ్రామం అశివాలయం అంటే శివాలయం లేని ఊరు పాపాలకి నిలయం. ఆ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. శివుణ్ణి పూజించినటువంటి జన్మ దండగ, అదొక జన్మ, పాపిష్టి జన్మది, అది కూడా నింజం. శివ అనే మాట లేని చదువు చదువు కాదు. అందుకే పూర్వం అక్షరాభ్యాసం చేసినప్పుడు ఏం చేసేవారు, ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించేవారు. విద్యలో శివ అనే శబ్దం ఉండాలి. విద్యాభ్యాసానికి ప్రారంభ సమయంలో శివనామస్మరణం చేయించాలి. శివనామస్మరణము లేని శివ అనే అక్షరములు దిద్దించని చదువు చదువు కాదు. సమస్త లోకాల్లోనూ మహేశ్వరుడి వంటి కరుణాస్వరూపుడు లేడు. సులభముగా అనుగ్రహిస్తాడు, భయంకర నరకం నుంచి విముక్తి కలగజేస్తాడు. అటువంటి మహాత్ముని సంతృప్తిపరిచేటటువంటి మూడు పద్ధతుల్ని, ఏమిటైన సంతృప్తిపరిచే మూడు పద్ధతులు అంటే భస్మధారణము, శివనామస్మరణము, రుద్రాక్షధారణము. ఈ మూడు లేకపోతే ఆ జన్మ జన్మ కాదు, మహాపాపిష్టి జన్మ. ఇక్కడ ఒక విషయం చెప్పాడు. ఏమిటిది, స్త్రీలు ఈ ముంగురులకి పైన ధరించకుండా ముంగురులు ఉన్నంతవరకే ధరించాలట. ఆడవాళ్ళు ఎప్పుడు లలాటం మీద త్రిపుండ్రం ధరించేటప్పుడు ఈ వెంట్రుకలు ఇలా వెనక్కి నొక్కుని వెంట్రుకలకి కింద భాగంలో ధరించాలి. వెంట్రుకలకి పైకి తగిలేలాగా ధరించకూడదు. ధరించాక వెంట్రుకలు పెడితే దోషం కష్టమా? మళ్ళీ ధరించేటప్పుడు ఇలా వెంట్రుకలు వెనక్కి ఎత్తుకుని అప్పుడు ధరించాలి విభూతి. అందుకని స్త్రీలకు సుస్పష్టంగా ఒకటి రెండుసార్లు మనం చెప్పుకోవాలన్నమాట. స్త్రీభిస్త్రిపుండ్రమలకావధి ధారణీయం, అలకలకి కింద వెంట్రుకలకి తగలకుండా చేసుకోవాలి. ఇక్కడ ఈ మూడు శ్లోకాలు చాలా గొప్పవి. 51, 52 శ్లోకాలు. అవేమిటది, ద్విజులు కానివాళ్ళు, భర్తృహీనలు భర్త కలిగిన వారు, వీరందరూ ఇలాగే భస్మాన్ని ధరించండి. మగవాళ్ళకైతే ఏమిటంటే పూర్వకాలంలో ఎక్కువ గుండు చేయించుకునేవారు. అందుకని ఈ వెంట్రుకలు ఇలా వెనక్కి అనుకుని భస్మధారణ చేయవలసిన అవసరం లేదు. కానీ ఒకవేళ కేశములు ఉంటే మాత్రం కేశములను చేతితో వెనక్కి నొక్కుని అప్పుడు భస్మధారణ ధరించాలట. కేశములు ముఖం మీదకు పడుతుంటే వెంట్రుకలతో కలిపి కనుక భస్మాన్ని అలుముకుంటే అది దోషం. అందుకని సాధ్యమైనంత వరకు కూడా విభూతి పెట్టుకునేటటువంటి వాడు ఈ జుట్టు ఒక్కసారి ఇలా వెనక్కి కనుక్కుని హాయిగా పెట్టుకోండి. అసలు నెత్తి మీద జుట్టేయలేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా. కాబట్టి ఆడవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త పడమని 51వ శ్లోకంలో చెప్పారు. ఇక ఎప్పుడు భస్మధారణ చేసేటప్పుడు మంత్ర ఉపదేశం పొందినటువంటి వాడు సంధ్యావందనం చేసేవాళ్ళైతే ఓం త్ర్యంబకం విజాము హే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనామృత్యోర్వృక్షీయమృతనే మంత్రంతో, ఇలాంటి సంధ్యావందనం లేనటువంటి వాళ్ళు శివశివ శివశివ నమశివాయ శివాయ నమః అనుకుంటూ పెట్టుకోవాలి. భస్మమును ధరించిన భక్తుడు పొరపాటున కావాలని చేయకూడదు, మళ్ళీ పొరపాటున స్త్రీ హత్య కానీ గోహత్య కానీ పురుష హత్య కానీ అస్యహత్య కానీ చేస్తే ఆ పాపాలు పోతాయి పొరపాటున. ఇదేదో బాగుందండి భస్మం ధరిస్తే హత్యాపాపం ఉండదన్నారనే, భస్మం ధరించి కావాలని చంపితే మాత్రం మహాపాపం. అలాగే పరధనాపహరణ, ఇతరుల కొంపలు తగలబెట్టడం, రజస్సుల చేతి భోజనం చేయటం, బయట ఉన్నవాడి చేతి అన్నం తినకూడదు మహాపాపం. ఇలాంటి పాపములన్నీ కొండెములు చెప్పడం వల్ల వచ్చే పాపాలు. అంటే వాడి మీద వీడికి, వీడి మీద వాడికి కొంతమంది చెబుతారు కదా లేనిపోయినవన్నీ, వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, ఈవిడ అటువంటిదిట, ఈవిడ ఇటువంటిదిట అని చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా పిసునత్వం అంటారు దాన్ని, కొండెములు చెప్పుడు అంటారు. ఇది ఒక మహాపాపం. ఇటువంటి పాపాలు కోర్టుల్లో తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వీళ్ళంతా పశ్చాత్తాపం పొంది ఇంకెప్పుడు ఈ పాపం చెయ్యం అని త్రిపుండ్ర ధారణ చేస్తే, విభూతి ధారణ చేస్తే సజ్జయేవ వినస్యంతి, ఆ క్షణమే పాపాలు పోతాయి. కానీ అన్నిటికంటే పాపం శివభక్త నింద. అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉందట, శివభక్తులు తిట్టామంటే మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? పొరపాటున శివభక్తుని తిట్టాడు, దానికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ఇంకొకటే మార్గం అట, 108 ప్రదక్షిణలు శివాలయంలో చేసి శివప్రసాదం తినాలిట. 90 వచ్చాక వీడికి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనిపించింది, అప్పుడు 108 ప్రదక్షిణ ఎక్కడ చేస్తాడు వాడు, మహానికి 2 వేయలేడు అవునా. అప్పుడు వాడు భక్తితో శివుడికి నమస్కరించి శివ నైవేద్యం తింటే శివభక్తులను నిందించిన పాపం పోతుంది. ఇక తర్వాత ఎప్పుడూ తిట్టకూడదు పొరపాటును కూడా. తన వంశంలో సాధ్యమైనంత వరకు పాపాత్ములే పుడుతున్నారు అనుకున్నప్పుడు, కొంతమంది వంశంలో అదేంటో కానీ చదువు లేని వాళ్ళు పాపాత్ములే పుడతారు, అన్ని పాపిష్టములు చేస్తారు, అయ్యో ఇది మా వంశం, మా వంశంలో దౌర్భాగ్యులు పుడుతున్నారు పాపాత్ములు పుడుతున్నారు అని బాధ కలిగిన వాళ్ళు ఈ వంశంలో పుణ్యాత్ములు పుట్టడం కోసం 11 పాటు రోజు విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి శివాలయంలో యథాశక్తిగా శివశివ శివశివ అని శివనామస్మరణ చేస్తే ఈ వంశంలో పాపాత్ములు పుట్టడం పోయి పుణ్యాత్ములు పుట్టడం మొదలెడతారు. అందుకని పూర్వం వంశం బాగుపడడానికి ఈ మంత్రం ఇలా చేసేవారు 11 పాటు. 40 శివాలయంలో విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధరించి ఏకధాటిన పంచాక్షరి జపం చేస్తే అటువంటి వాడు అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్యవపు శివం, అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు, శివస్వరూపం పొందుతాడు వాడు. అంత గొప్పది అది. విభూతిని మాత్రం నిందించకూడదు. ఏమిటా బూడిది పూసుకున్నావు అనకూడదటండు. విభూతిం నిందతే యో వై బ్రాహ్మణ సోన్యజాతక. విభూతిని నిందించిన వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టినా లేక సామాన్య వంశంలో పుట్టినా పరమ పాపాత్ముడు అవుతాడు. దానికి మళ్ళీ విభూతి ధారణ చేసిన వాడిని తిట్టినా, విభూతిని తిట్టినా, విభూతిని ఉట్టి బూడిదా అని తిరస్కరించినా ఈ పాప ప్రాయశ్చిత్తానికి 1 ఒళ్ళంతా విభూతి పూసుకుంటే అవుతుందిట. అంటే పాప ప్రాయశ్చిత్తం మళ్ళీ ఏకదాటిన 1 విభూతి ధారణయే, ఇంకోటి లేదు. ఇక స్నానం చేస్తారే తీర్థయాత్రలకు వెళ్ళి, అలాంటి వాళ్ళకి తీర్థయాత్ర స్నానం లభించటం లేదు ఏమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది. కొంతమంది భక్తులు మేము గంగకి వెళ్ళామండి, గంగలో స్నానం చేసాం, లేక యమునులో స్నానం చేసాం, నర్మదలో స్నానం చేసాం, ఎన్ని చేసినా మాకు పుణ్యం రావటం లేదు, కారణం ఏమిటి అని కొంతమంది ఋషులు వ్యాసుడిని అడిగారు. అప్పుడు వ్యాసుడు చెప్పాడు దానికి ఒకటే కారణం, గంగానదిలో స్నానం చేసినా గంగా స్నాన ఫలం రావడంలా, యమునులో స్నానం చేసినా యమునా స్నాన ఫలం రావడంలా, ఏ తీర్థయాత్రల్లో ఏ పుష్కరాల్లో స్నానం చేసినా ఫలితం రావడం లేదు, రావడం లేదు కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నారు కదా, దానికి గల కారణం మీరు చేసిన ఒక పొరపాటు. ఏమిటా పొరపాటు? నతత్ స్నానం నత ధ్యానం నతద్దానం జపోన సహ
త్రిపుండ్రేణ వినాయేన విప్రేణ యదనుష్ఠితం.
గంగానదికి కాశీకి వెళ్ళారు కానీ విభూతి పెట్టుకోకుండా గంగలో మునిగి స్నానం చేశారు. అందుకే నతత్స్నానం అది స్నానం కాదు. ఏదో ఒంటికి నీళ్లు పోసుకోవడమే తప్ప గంగాస్నాన ఫలితం మీకు రాదు. విభూతి లేని గంగాస్నానం, యమునాస్నానం, తీర్థస్నానం సరైన ఫలితం అవుతుంది. అందుకే పుష్కరాలకు వెళ్ళినప్పుడు విభూతి పెట్టుకోకుండా స్నానం చేయకూడదు. అసలు కొన్ని తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు ఇందులో ఇంట్లో స్నానం చేసి విభూతి పెట్టుకుని అక్కడ మునిగితే అప్పుడు ఫలితం వస్తుంది. అందుకే సంవత్సర కాలం గంగా స్నానం చేస్తానని నియమం పెట్టుకున్నాడు ఒక ఆయన. ఇప్పుడంటే రూముల్లో స్నానం ఉంది కానీ పూర్వం రూముల్లో స్నానం కాదు కదా, గంగా తీరంలో ఉండేవారు కదా. అప్పుడు వాడు ఏం చేసేవట్ట, ముందు ఒంటి మురిగిపోవడానికి గంగలో స్నానం చేసి అప్పుడు ఒడ్డుకు వచ్చి విభూతి పూసుకుని ఇప్పుడు సంకల్పం చెప్పుకుని మళ్ళీ స్నానం చేసేవట. మొదటి స్నానం ధూళి ప్రక్షాళనం, మల ప్రక్షాళనం, ఒంటికున్న మురికి పోగొట్టుకునే స్నానం. రెండవ స్నానం తీర్థస్నానం అయ్యేది. అందువల్ల గంగలోకి వెళ్ళిన వాళ్ళు మొదట స్నానం చేసి ఒడ్డుకొచ్చాక మళ్ళీ ఇంత విభూతి పూసుకుని శుభ్రంగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకు స్నానం చేస్తే అప్పుడు మనకి గంగా స్నాన ఫలితం వస్తుంది. తీర్థస్థలములలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. పుష్కరాలకు వెళితే అప్పుడు విభూతి పెట్టుకున్నాకే స్నానం చేస్తేనే ఆ పుష్కర స్నాన ఫలితం వస్తుంది. లేకపోతే అది స్నానము కాదు, తీర్థస్నానం కాదు. అక్కడ ధ్యానం చేసిన విభూతి పెట్టుకోకుండా ధ్యానం చేస్తే అది ధ్యానం కాదు. దానం చేసిన విభూతి ధారణ చేయకుండా చేయటం వల్ల అది దానమే కాదు. ఈ కారణముల చేతనే చాలామందికి తీర్థయాత్రల ఫలితములు రావడం లేదు. ఇప్పుడు అర్థమయ్యిందా? సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం రావాలంటే ముందు విభూతి ధారణ చేసి స్నానం చెయ్యాలి అని వ్యాసుడు చెప్పాడు. దానిని ఇప్పుడు ఈ పురాణ రూపంలో మళ్ళీ మనకి సూత మహర్షి సౌనకాదుల వంకతో అందించాడు. నేను మీకు అందజేస్తున్నాను అన్నమాట. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికే వెళ్ళామంటే వెళ్ళాము, స్నానం చేసామంటే చేసామంటే ఏం ఉపయోగం లేదట. అందుకే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల రూములు తీసుకోకుండా డైరెక్ట్గా నదులకు వెళ్ళినప్పుడు ఏం చేయాలన్నమాట, కాస్త విభూతి, కుంకుమ, పసుపు పట్టుకెళ్ళాలి. అక్కడ మురిగి పైకి రాగానే ఎంత భస్మధారణ చేయాలి, మళ్ళీ స్నానం చేయాలి, అప్పుడు తీర్థస్నాన ఫలితం వస్తుంది. మూడు రేఖల్లోనూ 9 దేవతలు ఉంటారట. ఏమేంటివి? అకారము, గార్హపత్యాగ్ని, భూమి, ధర్మం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతస్సవనం, మహాదేవుడు. ఈ 9 ఈ 3 రేఖల్లో ఉంటారు. మొదటి రేఖ ఉంది కదా పైన, ఈ మొదటి రేఖలో అకారం అనే అక్షరం. గృహస్థాశ్రమంలో నిత్యాగ్నిహోత్రం చేస్తాం కదా, దాని గార్హపత్యాగ్ని అంటారు. అది భూదేవి. ఈ 3 ఈ పై రేఖలో ఉంటారు. తీర్థస్నానం చేసే ముందు విభూతి పెట్టుకుంటే ఆ విభూతి రేఖలో మొదటి రేఖలో అకారము, గృహస్థాగ్ని, భూమి ఉంటాయి. మధ్య దాంట్లో ధర్మదేవత, రజోగుణం అంటే బ్రహ్మదేవత, ఋగ్వేదం ఉంటాయి. ఇంక కింద రేఖలో క్రియాశక్తి, ఉదయం పూట చేసే యజ్ఞం ఒకటి ఉంటుంది, ప్రాతస్సవనము, ఇక మహాదేవుడు సాక్షాత్తు శివుడు ఉంటారు. అందుకే ఈ 3 రేఖలు పెట్టుకుని తీర్థస్నానం చేస్తే ఈ 9 మన శరీరాన్ని మీద అంటిపెట్టుకునుండి ఈ తీర్థస్నాన ఫలితం పూర్తిగా శరీరానికి ఇస్తారు. అప్పుడు వాడు సంపూర్ణ తీర్థయాత్ర స్నాన మహాఫలితం పొందుతాడు. 9 దేవతలు లేకపోతే తీర్థస్నాన ఫలితం రాదట. ఈ 9 ఉండాలంటే ఈ 3 రేఖలు ఉండవలసిందే. 1-2 ఎన్నిసార్లు చెప్పాడు అండి వరసగా. ఒక్కోసారి నాకు చదువుతున్నప్పుడు చేదస్థంగా రాశాడు అనిపిస్తుంది. చేదస్థం కాదు, చదవగా వీడికి బుర్రకు ఎక్కుతుందని చెప్పిందే చెప్పాడు 2-3 అనమాట. మళ్ళీ తర్వాత శ్లోకాల్లో కూడా ఈ 9 నీ ఒంటి మీద ఉండాలనుకుంటున్నావా, విభూతి పెట్టుకో. తీర్థస్నాన ఫలితం కావాలనుకుంటున్నావా, విభూతి రేఖలు పెట్టుకో. మహాయజ్ఞముల ఫలితం కావాలా, విభూతి రేఖలు పెట్టుకో అన్నాడు వేదవ్యాసుల వారు. ఇక మోకాలి కింద భాగం వరకు కూడా భస్మధారణ చేసి అంటే ఒళ్ళంతా బూడిద పూసుకుని అప్పుడు స్నానం చేస్తే వాడు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళి విష్ణుపాదముల నుండి పుట్టిన గంగలో స్నానం చేసిన మహాఫలితం పొందుతాడు. అందుకే జ్ఞానులు మోకాలు పర్యంతం వరకు కూడా విభూతి పూసుకుని, విభూతి రేఖలుగా కానీ లేక ఒంటి ఊరికే బూడిదలాగా కానీ పూసుకుని అప్పుడు స్నానం చేస్తారు. ఇక ఇంతవరకు మీకు నామం గురించి చెప్పాం, విభూతి గురించి చెప్పాం, రుద్రాక్షల గురించి కూడా చెప్పాం. కానీ ఇప్పుడు రుద్రాక్షల గురించి ఇంకా డీటెయిల్డ్గా చెబుతున్నాడు అన్నమాట. రుద్రాక్షాలు మెడలో ఉంటేనే కానీ తరించరని చెప్పావు కదా, విభూతి, శివనామం, రుద్రాక్ష ఉండాలన్నావు. రుద్రాక్షకి ఇంత మహిమ ఎలా వచ్చింది అని సౌనకాదులు సూతుణ్ణి అడిగితే చెప్పాడు. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి రుద్రాక్షకి ఈ ప్రభావం ఎలా వచ్చింది, అసలు రుద్రాక్ష ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు, అది చెబుతున్నాను వినండి. శృణుదేవి మహేశాని రుద్రాక్ష మహిమాం శివే. ఓ దేవి పార్వతి, రుద్రాక్ష మహిమ చెబుతున్నారు వీరు. భక్తితో ఇది విన్నవాడు, విన్న తర్వాత ఎంతే భక్తి శ్రద్ధలతో ఇతరులకు చెప్పినవాడు మహాపుణ్యం పొందుతాడు. నేనొకప్పుడు 1000 సంవత్సరముల పాటు కఠోర తపస్సు చేశాను, ప్రపంచం మరిచిపోయి నేను అత్యంత కఠోర తపస్సు చేశాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు అయిన తర్వాత హఠాత్తుగా కళ్ళు విప్పాను. లోకశ్రేయస్సు కోసం అలా కళ్ళు విప్పగానే నా కళ్ళల్లో నుంచి బిందువులు వేటుకొచ్చాయి. లీలయా పరమేశాని చక్షుః ఉన్మీలితం మయా పుటాభ్యాం చారుచక్షుర్భ్యాం పతితాః జలబింధవః. కావాలనే మహాతపస్సు చేసిన నేను 1000 ఏళ్ళ తర్వాత అట్టక్కన కళ్ళు విప్పాను. అలా కళ్ళు విప్పగానే నా కళ్ళల్లోంచి చక్కని నీటి బిందువులు వేటుకొచ్చాయి. అందుకే చారు అన్నాడు. కన్నీళ్ళు కూడా కొంతమందికి అసహ్యంగా ఉంటాయి, కొంతమంది కన్నీళ్ళు చూస్తే జుగుప్సు కలుగుతుంది ఆ పుసికలతో దాంతో. కానీ పరమేశ్వరుడి కన్నీటి బిందువులు అందంగా ఉన్నాయట. ఆ మాట మనకు అర్థం అవడం కోసమే పుటాభ్యాం చారుచక్షుర్భ్యాం పతితాహ జలబంధవ, నా అందమైన కళ్ళ నుంచి అందమైన నీటి బిందువులు వేటుకొచ్చాయి. ఆ బిందువులు టక్కున నేల మీద పడుతూ ఉండగా భూదేవి చేత్తో పట్టుకుని భూమి మీద తలో చోట జల్లింది. అలా జల్లబడిన ఆ బిందువులు గొప్ప చెట్లుగా మారిపోయాయి. ఆ చెట్ల నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రుని కంటి నీటి బిందువుల నుంచి పుట్టే గనక, కన్నీటి బిందువుల నుంచి పుట్టే గనక రుద్రుని కళ్ళే అని ప్రజలు భావించి రుద్రాక్షలు అని పెట్టారు. తత్రాశ్రు బిందవో జాతాః వృక్షాః రుద్రాక్ష సంజగాః. శివుని కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలని పేరు కలిగిన చెట్లు పుట్టాయి. ఈ చెట్లు హిమాలయ పర్వతాలు, సహ్య పర్వతాలు, వింధ్య పర్వతాలు వంటి దివ్య పర్వతాల దగ్గరకు వెళ్ళాయి. ఆ పర్వత ప్రాంతాల్లో రంగురంగుల రూపాల్లో పుట్టాయి. మళ్ళీ వీటిలో కూడా కొన్ని తెల్లగా ఉంటాయట, కొన్ని ఏమో ఎర్ర రంగులో ఉంటాయి, కొన్ని బూడిద రంగులో ఉంటాయి, ఇలా రకరకాలైన రంగుల్లో పుట్టాయి. వీటిల్లో మళ్ళీ ఒక ముఖం, రెండు ముఖాలు మొదలుకొని 16 ముఖముల వరకు కూడా ఉన్నాయి. ఈ రుద్రాక్షల్లో తెల్లని రుద్రాక్ష ఉన్నదే ఇది జ్ఞానం ఇస్తుంది. పెద్ద ఒసరికాయంత ప్రమాణం కలిగిన రుద్రాక్ష ఉత్తమం. రేగిపండు ఉన్నది మధ్యమం, శనగ గింజంత ఉన్నది అధమం. అంటే ఫలితం ఇస్తుంది, కొంచెం తక్కువ ఫలితం ఇస్తుంది. కాబట్టే పెద్ద ఉసిరికాయంత అయినా కనీసం ఉండాలట, ధాత్రీఫల ప్రమాణం. ఇంకా పసుపు రంగు రుద్రాక్షలు ఉంటాయి, కొంచెం పసుపు రంగులో ఉంటాయి ఇవి. ఇవి ధరిస్తే వ్యక్తికి సంకల్ప సిద్ధి కలుగుతుంది, అనుకున్న పని చేయగలుగుతాడు. నలుపు రంగులో ఉన్నటువంటి రుద్రాక్ష ధరిస్తే అటువంటి వాడు తమో గుణం నుంచి బయటపడతాడు, వాడికి అజ్ఞానం రమ్మంటే రాదు. ఎరుపు రంగులో ఉన్న రుద్రాక్షలు ఉన్నాయే నరకం నుంచి తక్షణం విముక్తి కలిగిస్తాయి. అసలు రుద్రాక్ష ఏదైనా గొప్పదే, ఇవి ఇంకొంచెం ప్రత్యేక ఫలితాలు ఇస్తాయన్నమాట. ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో కానీ లేదా గురువుల ద్వారా కానీ వెడలో వేయించుకుంటే మంచిదట. సాధ్యమైనంత వరకు గురువులు దొరికితే గురువుల ద్వారా వెడలో వేయించుకున్న రుద్రాక్ష ఆరోజు నుంచి మన శరీరములో ఒక అవయవం అవుతుంది. ఒక గురువు గారు మీ మీద అభిమానంతో మీ మెడలో రుద్రాక్ష వేశాడు అనుకోండి, ఇంకా 6 రోజుల నుంచి ఆ రుద్రాక్ష మీ శరీరంలో ఒక అంగం, ఒక కాలో చెయ్యో తలో ఎటువంటివో రుద్రాక్ష కూడా అటువంటిది. ఇంకా రుద్రాక్ష ప్రాణం పోయినా తీయకూడదట. ప్రాణం పోయాక తీసేదే ఉందిలేండి, కానీ అంతవరకు తీయకూడదు. మన శరీరంలో చెయ్యి తీసేసి పక్కన పెట్టేస్తాం రాత్రి, అబ్బా చెయ్యి అడ్డం వస్తుందండి, నేను చెయ్యి తీసేస్తున్నావా, నా తలకాయ అడ్డం వస్తుందని తీసి పక్కన పెడతామా, పిసేసేలాగా పెట్టలేము. రుద్రాక్ష కూడా అలాగే తీయకుండా శరీరంలో ఉంచుకుంటే వాడి శరీరం విడిచిపెట్టేటప్పుడు శరీరం మీద రుద్రాక్ష ఉంటుంది కనుక వాడు నరకం పోడు, దివ్యమైన లోకాలకు వెడతాడు, మహాపాపాలు తొలగిపోతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు శరీరంలో రుద్రాక్ష ధారణ చేసిన వాడు విడిచిపెట్టకూడదు. రుద్రాక్షలను కిరీటంగా తయారు చేసి ధరిస్తే వాడు అవతట రుద్రోభవతి అసంశయ, వాడే రుద్రుడు అవుతాడు. బా, జగద్గురువులు రుద్రాక్షధారణతో ఉన్నటువంటి ఒక కొన్ని ఫోటోలు కనబడతాయి అవునా. గురువులు వారు మంచి రుద్రాక్షలతో కిరీటం తయారు చేసి పెట్టుకుంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అది చాలా గొప్ప విషయం అట. మన అదృష్టం బాగుంటే మనం కూడా అలా ధరించవచ్చునట. ఒకవేళ ధరించలేకపోయినా ధరించినటువంటి గురువులు చూస్తే కూడా అదృష్టం అట. 50 రుద్రాక్షలకు తక్కువ కాకుండా 500 పైబడి ఉన్నటువంటి రుద్రాక్షలతో కిరీటం చేసి భక్తుడు ధరిస్తే మంచిదని చెప్పారు. శతార్థేన యుతై పంచశతైరువై ముగుటం మతం. అంటే ఇక్కడ 2 అర్థాలు, 550 అని ఒక అర్థం, కనీసం 50 ఆ పైబడినటువంటివి రుద్రాక్షలతో ఒక కిరీటం చేసి భక్తుడు ధరిస్తే వాడు శ్రేష్ఠ భక్తుడు అవుతాడు. కొంతమంది రుద్రాక్షల్ని 3 పేటలు చేసి యజ్ఞోపవేతంగా ధరిస్తారు. అలా యజ్ఞోపవేతంగా ధరించినటువంటి వాడు నందీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాడు, సంపూర్ణంగా నందీశ్వరుడి యొక్క పదవి వంటి పదవి పొందుతాడు. ఈ రుద్రాక్షలు ధరించినటువంటి వాడు ఈశ్వర భక్తులందరి యొక్క నమస్కారాలు అందుకుంటాడు, మహాపాపాల నుంచి విముక్తి పొందుతాడు. ఆయా వ్యక్తుల యొక్క సంస్కారాలను బట్టి మంత్రాలతో కాటి మంత్రములు లేకుండా కానీ ధరించవచ్చు. మొత్తం మీద బ్రహ్మచారి కానీ గృహస్థుడు కానీ, మళ్ళీ చెప్పాడనమాట, వర్ణి అంటే బ్రహ్మచారి, వని అరణ్యాలలో ఉన్నటువంటి వాడని ఒక ఆయన అర్థం చెప్పాడు, అందుకు చెప్తాను. అంటే నిజానికి వానప్రస్థాశ్రమం వంటి ఆశ్రమం, ఇళ్లలో ఉండి కూడా కుటుంబంతో సంబంధం లేకపోతే వాడిని వని అంటారు. పూర్వకాలలో నిజంగా అడవులకు వెళ్ళేవారు. ఇప్పుడు మీరు ఎవరన్నా వనంలో ఉండాలనుకున్నారు, వనంలో ఎలా ఉండగలుగుతారండి? ఇవాళ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారు, లేదా మీరు అడవిలోకి వెళితే పోలీసులు మిమ్మల్ని గాలి చేస్తారు, పోలీసులు అనుకుని నక్సలైట్లు గాలి చేస్తారు. అసలు అడవుల్లో ఉండడానికి కూడా యాక్ట్ మారిపోయింది. అందుకే కలియుగంలో వని అనే శబ్దమునకు వనమని కాదట అర్థం, అడవిలో ఉండేవాడని కాదట, గృహస్థాశ్రమంలో ఉంటూ ఇంట్లో ఉంటూ కుటుంబంతో సంబంధం పెట్టుకోకుండా తామరాకు మీద నీటి బొట్లో ఉంటే వాడు వని అని పిలువబడతాడు. బ్రహ్మచారి కానీ వనములో ఉన్నవాడు కానీ, గృహి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కానీ, యతి యత్యాశ్రమంలో సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కానీ, ఎవరైనా రుద్రాక్ష ధారణ చెయ్యవలసిందే. రుద్రాక్షలు లేకుండా ఒక క్షణం కూడా శరీరాన్ని ఉంచుకోకూడదు. ఇందువల్ల రుద్రాక్ష ధారణం ఇదం సుకృతైశ్చ లభ్యంతక్తేదమే తదఖిలాన్ నరకాన్ ప్రయాంతి. రుద్రాక్షలు అలా ధరించడంతో సకల భాగ్యాలు పుణ్యాలు లభిస్తాయి. రుద్రాక్ష తీసి పక్కన పెట్టేసినంత మాత్రం చేత మహాపాపాలు మళ్లీ పట్టుకుంటాయి. అందుకే రాత్రిపూట నిద్రించేటప్పుడు కనీసం ఒంటి మీద ఒక్క రుద్రాక్ష అయినా లేకుండా ఉండకూడదు. స్త్రీ పురుషాది భేదం లేకుండా అందరినీ ధరించమన్నాడు. కొంతమంది బయట ఉంటే ఉండకూడదు అనుకున్నారు, అది కూడా భ్రమ అన్నాడు. రుద్రాక్షని శరీరంలో ఒకసారి ధరిస్తే ఆ క్షణం నుంచి ఈ శరీరంలో ఒక అంగం, అది దాన్ని అలా ఉంచి తీరవలసిందే, దాన్ని తీయరాదు. ఎందువల్ల ఏమో అది తీసినప్పుడే నీకు మృత్యు రావచ్చు, మృత్యు వచ్చినప్పుడు నీ శరీరం మీద రుద్రాక్ష ఉంటే నరకానికి పోవు. కర్మగాలి అది తీసినప్పుడే మరణం వస్తే చేసిన పాపాలకి నరకానికి పోవచ్చు. అందువల్లే విడిచిపెట్టకుండా రాత్రిపూట కూడా ధరించండి. కొన్ని మంత్రములతో ధరిస్తే చాలా మంచిదట. ఓం హ్రీం నమః, ఓం నమః, ఓం క్లీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం హుం నమః, ఓం హుం నమః, ఓం హుం నమః, ఓం హ్రీం హుం నమః, ఓం హ్రీం నమః నమః, ఓం హ్రీం హుం నమో నమః, ఓం క్రౌం క్షౌం రౌం నమః, ఓం హ్రీం నమః, ఓం నమః అనే 14 మంత్రములు ఉన్నాయి. ఈ 14 మంత్రములు ఒక రుద్రాక్ష, ఒక ముఖం, 2 ముఖాలు, ఇలా 14 ముఖములు రుద్రాక్షలు ధరించడానికి 14 మంత్రాలు ఇచ్చారు. ఇవి గురువుల ద్వారా మాత్రమే జపం చేయిస్తూ రుద్రాక్ష ధారణ చేయాలి. మొదటి మంత్రం ఏకముఖి రుద్రాక్షకి, 2వ మంత్రం ద్విముఖి రుద్రాక్షకి, 14వ మంత్రం 14 ముఖాల రుద్రాక్ష ధారణకి వేసుకోవాలి. ఏ మంత్రము తెలియదు, మంత్రము చెప్పే గురువు లేడు, అప్పుడేమనుకోవాలి, శివశివ 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 అని గొక్క తిప్పుకోకుండా అనట, ఏకదమ్ము అనండి, ఆయాసం లేకుండా అనమాట, శివ 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 అలా అనుకుంటూ వేసుకుంటే రుద్రాక్ష, ఆ రుద్రాక్ష ఆ క్షణం నుంచి వీడి శరీరంలో గుండెకాయ వంటిదట, వీడి హృదయం అయిపోతుంది. అప్పుడు వాడు మహాపాపముల నుంచి విముక్తి పొంది శాశ్వత కైవల్యం పొందుతాడు. భక్తి అన్నిటికంటే గొప్ప చెట్టుతో చెప్పాడు, భక్తి శ్రద్ధ యుతాశ్చైవ సర్వకామార్థ సిద్ధయ. అన్ని కోరికలు తీరాలి, తీరాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒకటే మార్గం, ఏమిటది? ఇంక వేరే ఏం వద్దన్నాడు, అంతే. నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు అనుకుంటే భక్తి శ్రద్ధ ఈ రెండింటినీ పూనిన వాడు ఎప్పుడైనా ధరించవచ్చు. భక్త కన్నప్పు ఏమొచ్చు? మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనై తినే. నాకు మంత్రయుక్త పూజ చేస్తే తద్వారా నువ్వు ప్రత్యక్షమే ఈ దర్శనమిచ్చి అనుగ్రహిస్తావేమో అనుకుందామా అంటే నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు.
నాదమేదో వేదమేదో కాననైతినే అన్నాడు ఆయన. ఆయనకి
ఏది మంత్రమో, ఏది ఓంకారనాదమో, ఏది వేదమో తెలియదు. అయినా భక్తితో చేశాడు, తరించాడు. అందుకే 82వ శ్లోకంలో నాయన రుద్రాక్షధారణ చాలా గొప్పది, మంత్రము తెలియకపోతే భక్తితో శివశివాని కుక్క తిప్పుకోకుండా అని వేసుకో, శ్రద్ధాభక్తులు కలిగి నీవు రుద్రాక్షధారణ చేస్తే తక్షణం తరిస్తావు, మహాపాపములను తొలగించుకుంటావు. ఇంతెందుకండి, ఆఖరణ చేతబడి వంటివి కూడా ఉంటాయని చెప్పారు. అవి లేకపోలేదు, అందరూ చేయలేరు, కానీ ప్రయోగాలు అంటారు వాటిని. కృత్రిమంచైవ యత్కించిత్ అభిచారాధికంచయత్ తత్సర్వం దూరతోయాతి దృష్ట్వా శంకిత విగ్రహం. ఎవరో ఒక ఆయన పడగొట్టాలనుకున్నాడు. ఎవరిని పెడితే వాడిని పడగొట్టాడు? రూపాయలని వాడిని పడగొడతారు? మంచి కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 5 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు కొట్టేయాలి, అందుకని వాడికి పడగొడదామని ఏ చేతబడో చేశారనుకుందాం, అభిచారం చేశారనుకుందాం. ఆ అభిచారం మెడలో రుద్రాక్ష ఉంటే వాడి జోలికి రాదు. ఏ పిశాచాలైనా, శాకినులైనా, డాకినులైనా, ప్రయోగాలైనా రుద్రాక్ష మెడలో ఉన్నవాడిని చూడడంతో హడిని భస్మై పారిపోతాయి, సరిగదా? ప్రయోగించిన వాడిని తప్పుతాయి. అందుకనే రుద్రాక్షధారణ చేసిన వాడికి ఏ పిశాచ భయం లేదు, ఏ ప్రకృతి భయం లేదు. ఇటువంటి ఈ దుష్టశక్తులు ఏం చేయలేవు. దిష్టి తొక్కేసి నిమ్మకాయలో తొక్కి మిరపకాయలో తొక్కడం వల్ల మీకే ప్రమాదం రాదు మెడలో రుద్రాక్ష ఉంటే. పార్వతి, ఇంతెందుకు? రుద్రాక్షమాలినం దృష్ట్వా శివో విష్ణు ప్రసీదతి. మెడలో రుద్రాక్షమాల ధరించిన వ్యక్తిని చూడగానే శివుడు, విష్ణువు అందరూ సంతోషిస్తారు, సమస్త దేవతలు అనుగ్రహిస్తారు. సకల దేవతా ప్రీత్యర్థం రుద్రాక్షధారణ చెయ్యాలి. ఇదంతా శివుడు పార్వతికి చెప్పాడని సూతుడు చెబుతున్నాడు. చెప్పింది శివుడే చెప్పాడు స్వయంగా. కాబట్టి భస్మధారణ, రుద్రాక్షధారణ, శివనామస్మరణ నాకు ఇష్టము. భస్మం, రుద్రాక్ష, పంచాక్షర జపం ఈ 3 ఉన్నవాడు సంపూర్ణ శివభక్తుడు. నీకోసం ఇవన్నీ చెప్పాను, ఇవే నా స్వరూపం అని ఒకప్పుడు పార్వతికి శివుడు చెప్పాడు. కాబట్టి శౌనకాది మహర్షులారా, పరమ పవిత్రమైన ఈ రుద్రాక్ష యొక్క ఆవిర్భావం, దాని ధారణ మహిమ, భస్మ మహిమ, దాంతోపాటు శివనామస్మరణ మహిమ, ఇవన్నీ మీకు చెప్పాను. ఈ శ్రద్ధతో వింటే సర్వాన్ కామానవాప్నుయా తనుకున్న కోరికలు తప్పక తీరుతాయి. ఈ లోకంలో సర్వసుఖాలు పొందుతారు, శరీరం విడిచిపెట్టాక శాశ్వత కైవల్యం పొందుతారు, ఈ లోకంలో పుత్రపౌత్రాభివృద్ధి వస్తుంది, మోక్షము వస్తుంది అని విజ్జేశ్వర సంహితను ఇక్కడితో పూర్తి చేశాడన్నమాట. ఈ విజ్జేశ్వర సంహిత సర్వ జ్ఞాన విజ్ఞానాలను ప్రసాదిస్తుంది. శ్రీ విద్యా ఉపాసనంతో విజ్జేశ్వర సంహిత వినడం కూడా అటువంటిది. కాబట్టి శ్రీ విద్యా ఉపాసకులైన మీ అందరికీ శుభం కలుగ్గాక. ఇక రేపటి నుంచి ఒక అదొక పూర్వఘట్టం, రుద్ర సంహిత అంటారు, సృష్టిఖండం అంటారు, నారద మహర్షి తపస్సుతో మొదలవుతుంది. ఆ ఘట్టాలతో మళ్ళీ రేపు 7వ రోజు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యే.